ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
లోక పాపమును సహించిన గొరియ పిల్ల, మనిషి శాపమును భరించిన గొరియ పిల్ల, కండ కండలుగా విడిపోయినా మతముళ్ళు నీ తలను గుచ్చగా, రక్తాశ్రుధారలు జాలువారినా, రక్తాశ్రుధారలు జాలువారినా, కులకురడ నీ ఒళ్ళు చీల్చగా కండలుగా విడిపోయినా మతముళ్ళు నీ తలను గుచ్చగా, రక్తాశ్రుధారలు జాలువారినా, రక్తాశ్రుధారలు జాలువారినా. పాప క్షమా భిక్షను పెట్టి దివా,
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00008004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 33వ పాఠాన్ని లేక ఈ అంశాన్ని మనం ధ్యానించే ఉన్నాము. నా సహోదరులు ఎవరు అనే గొప్ప ప్రసంగాన్ని మనం ధ్యానించినా మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క అంశాన్ని మనం చదువుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఉద్దేశించిన ఈ వాక్యాల తండ్రి మేము వినటానికి మాకు సహాయం తెచ్చేయమని, మరి నా సహోదరులు ఎవరు అనే ఒక గొప్ప ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మేము గమనించి నీ వాక్య మరి బాగులు మేమందరూ కూడా తండ్రి నిమగ్నమై నీ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని మేము ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసు పరిచర్య విషయంలో యేసేపు కుమారులు ఆయనకు సానుభూతి చూపలేదు, ఆయనకు సహకరించలేదు. ఆయన జీవితం గురించి, ఆయన పరిచర్యని గురించిన వార్తలు వారిని ఆశ్చర్యంతోనూ వాక్యులతోనూ నింపాయి. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడని, దినమంతా జనులు ఆయన చుట్టూ మూగుతున్నారని, ఆయనకు భోజనం చేయడానికి కూడా సమయం ఉండదని వారు విన్నారు. ఆయన ఆ విశ్రాంతి సేవ వలన బలహీనుడవుతున్నాడని ఆయన మిత్రులు భావించేవారు. పరిసయ్యుల పట్ల ఆయన ప్రదర్శిస్తున్న వైఖరి వారికి అర్థం కాలేదు. ఆయన మతి స్థిమితం మరి చేడుతుందని భావించిన వారు కొందరున్నారు. సాతాను శక్తి ద్వారా దయ్యాల్ని వెళ్ళగొట్టాడన్న పరిసయ్యుల ఆరోపణను ఆయన సహోదరులు విన్నారు. యేసుతో తమ బాంధవ్యం ద్వారా తమ మీదకి వస్తున్న నిందను గురించి వారు తీవ్ర సంతాపం చెందేవారు. ఆయన మాటలు, పనులు ఎంతటి అలజడి సృష్టిస్తున్నాయో గ్రహించి ఆయన నిర్భయంగా అంటున్న మాటల్ని బట్టి ఆందోళన చెందడమే గాక ఆయన శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఖండించడాన్ని గురించిన ఆగ్రహం వారికి ఉన్నది. ఈ తరహా పరిచర్యను ఆపడానికి, ఆయన్ని నయోన భయాన ఒప్పించడానికి నిశ్చయించుకుని తమతో చెయ్యి కలపడానికి మరియను ఒప్పించారు. ఆమె పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆమె మాట విని ఆయన విజ్ఞానంతోనూ ముసులుకుంటాడని భావించారు. దీనికి కొంచెం ముందు యేసు దయ్యం పట్టిన ఒక గుడ్డి మూగవాణి బాగు చేసి రెండోసారి సూచక్రియ చేశాడు. పరిసయ్యులు ఇతడు దయ్యములో అధిపతి వలన దయ్యములో వెలగొడుచున్నాడన్న తమ ఆరోపణ పునరుద్ధరించారు. ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్త 9:34. పరిశుద్ధాత్మ చేస్తున్న పనిని సాతానికి ఆరోపించడం వల్ల తాము దేవుని దీవెల్ని కోల్పోతారన్న క్రీస్తు వారికి చెప్పాడు. యేసు దైవత్వాన్ని గ్రహించలేక ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా వారు తమ అపరాధాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం పొందవచ్చు అనే పాపం ఏదైనా ఉందా అని గ్రహించేవారు. ఆత్మ పశ్చాత్తాపడి విశ్వసించినట్లయితే ఆ పాపం క్రీస్తు రక్తంతో మరి తడుపుతూ ఉన్నారని వారు గుర్తించారు. అయితే ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ పరిచర్యను నిరాకరిస్తాడో అతడు పశ్చాత్తాపం విశ్వాసం చేరలేని తావులో తన్ను తాను నిలుపుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు హృదయంలో పనిచేస్తాడు. మనుషులు పరిశుద్ధాత్మ పనిని ఇష్టపూర్వకంగా నిరాకరించి అది సాతాను పనిగా ప్రకటించినప్పుడు తమలో దేవుని పనిచేసే మార్గాన్ని మూసివేసుకుంటారు. అంతమంగా వారు దైవత్వాన్ని విసర్జించినప్పుడు ఆ ఆత్మకు దేవుడు చేయగలిగింది ఇక ఏమీ ఉండదు. ఈ హెచ్చరికను యేసు ఏ పరిశీలనలోకి చేశాడో వారే తాము ఆయనపై మోపిన ఆరోపణ నమ్మలేదు. ఆ ఉన్నధికారుల్లో యేసుకి ఆకర్షితులు కాని వారు ఒక్కరు లేరు. ఆయన ఇశ్రాయేలు అభిషక్తుడిగా ప్రకటించి ఆయన శిష్యులుగా తమ్ము తాము ప్రకటించుకోవాల్సిందన్న పరిశుద్ధాత్మ విజ్ఞాపన గలం వారు తమ ఆత్మలో విన్నారు. ఆయన సన్నిధిలో వారు తమ ఆ పరిశుద్ధతను గురించి తాము సృష్టించుకోలేని నీతి కోసం ఆశించారు. కానీ ఆయన్ని నిరాకరించిన అనంతరం ఆయన మెస్సేయగా అంగీకరించడం అవమానకరమని భావించారు. అవిశ్వాస మార్గంలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మవిభానం వారిని తమ తప్పును ఒప్పుకోకుండా అడ్డుకుంది. సత్యాన్ని అంగీకరించకుండా తప్పించుకోకడానికి మరి దౌర్జన్య పద్ధతుల్లో రక్షకుని బోధను తప్పు పట్టడానికి సమకూడారు. ఆయన మహాశక్తికి కృపకు మరి కోకొల్లుగా ఉన్న నిదర్శన వారికి ఆగ్రహం పుట్టించింది. మహత్కార్యాలు చేయకుండా వారు ప్రభుని నివారించలేకపోయి ఉన్నారు. బోధించకుండా ఆయన్ని ఆపలేకపోయి ఉన్నారు. అందుచేత ఆయనపై తప్పుడు ప్రచారం సాగించి ఆయన మాటల్ని వక్రీకరించకుండా చేసి ఉన్నారు. ఆయన దైవత్వాన్ని వారిని వెంబడించారు. ఆ మహాశక్తిని తట్టుకోలేడానికి వారు అనేక ప్రతి బంధకాల సృష్టించాల్సి వచ్చింది. మానవ హృదయాల్లో పనిచేయడానికి మహత్కార శక్తి వారిని మరి మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారు ఆ శక్తి ప్రభావానికి లొంగలేదు. మనుషుల కళ్ళకు గుడ్డితనం పుట్టించేవాడు లేక మనిషి హృదయాల్ని కఠినపరిచేవాడు దేవుడు కాదు. తమ పొరపాటు సారి చేసుకోవడానికి వారిని సురక్షిత మార్గాల్లో నడిపించడానికి ఆయన వారికి వెలుగునిస్తాడు. ఈ వెలుగును నిరాకరించడం వల్ల మరి కళ్ళు గుడ్డవుతాయి, హృదయం కఠినమవుతుంది. ఆ ప్రక్రియ తరచుగా అదృశ్యం క్రమక్రమంగా సాగుతుంది. దేవుని వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా, లేక ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ ప్రతినిధ్యం ద్వారా ఆత్మకు వెలుగు వస్తుంది. అయితే ఒక కిరణాన్ని నిరాకరిస్తే ఆధ్యాత్మిక అవగాహన మరి పకిక్షంగా మరి చొచ్చుబడి రెండోసారి మరి ప్రసిద్ధమైన వెలుగు స్పష్టంగా కనిపించింది. కనుక చీకటి అధికమై ఆత్మకు కాలరాత్రిగా పరిణమిస్తుంది. ఈ యూదు నాయకులకు జరిగేదే. క్రీస్తుకు దైవశక్తి ఉందని వారికి నమ్మకం పుట్టింది. అయితే సత్యాన్ని ప్రతిగణించేందుకు పరిశుద్ధాత్మ పనిని సాతానుకి ఆరోపించారు. ఇది చేయడంలో వారు వంచనను బహిరంగంగా ఎంపిక చేసుకుని ఉన్నారు. వారు సాతానికి లొంగిపోయి అప్పటి నుండి అతడి ఆది పాగ్నల కింద ఉండిపోయేవారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాన్ని గురించి క్రీస్తు హెచ్చరికతో మరి సన్నిహితమవుతుందని వ్యర్థమైన మాటలను గురించి హెచ్చరిక వారు చేశారు. మాటల హృదయంలో ఉన్న దానిని సూచిక ఏమని బోధిస్తుందంటే హృదయమందు నిండి ఉండు, దానిని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏదైతే మనం ధ్యానిస్తూ ఉంటామో తలుస్తూ ఉంటామో ఆ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే తప్పనిసరిగా మన నోటి ద్వారా మన మనసులో ఉన్న ఉద్దేశాలని మనం చేయగలగం. ఇక్కడేమో చెప్పిందంటే మరి ప్రవర్తనను సూచించడం కన్నా ఎక్కువ పని చేస్తాయి. మాటలకు ప్రవర్తనపై పత్రిక నిర్వహించే శక్తి ఉంది. మనుషులు మాటలు వారిని ప్రభావితం చేస్తాయి. తరచు సక్షిణ ఉద్వేగం వల్ల సాతాను మరి ప్రద్బలం వల్ల మనుషులు అసూయగా మాట్లాడుతూ ఉంటారు, చెడుగా తలంచడం చేస్తూ ఉంటారు. నిజంగా తాము నమ్మిన అభిప్రాయాల్ని మరి వ్యక్తం చేస్తూ ఉంటారు, కానీ ఆ వ్యతిరేకించిన వారి ఆలోచనను ప్రభావితం చేస్తుంది. తమ మాటలే వారిని మోసం చేస్తాయి. వారు సాతాను ప్రేరేపంతో పలికిన మాటల్ని నిజము అని నమ్ముతారు. ఒకసారి ఒక అభిప్రాయానికి లేక తీర్మానానికి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోవడానికి అహంకారం మరి అడ్డుపడుతుంది. తమదే న్యాయమైన మార్గాన్ని నిరూపించడానికి వారు ప్రయత్నించి చివరికి అదే న్యాయమని నమ్ముతూ ఉంటారు. దేవుని వెలుగుకు సంబంధించినంతవరకు దాన్ని మరి శంకించడం, ప్రశ్నించడం, విమర్శించడం ప్రమాదకరం. మరి ఆజ్ఞాగ్రత అమర్యాదతో కూడిన విమర్శ భక్తిరహిత అవిశ్వాసాన్ని ప్రోది చేసి ప్రవర్తనకు విఘ్నతం కలిగిస్తుంది. ఈ అలవాటు ఉన్న పిక్కుమంది అపాయాన్ని గుర్తించకుండా కొనసాగి చివరికి పరిశుద్ధాత్మను విమర్శించి ఆయన సేవను నిరాకరించారు. యేసు ఇలా అంటూ ఉన్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉందని మరి యేసుక్రీస్తు ప్రభు బోధించారు. సో ప్రతి మాటను మనం పలికినప్పుడు మన హృదయాలతో, మన ఉద్దేశాలతో, మన యొక్క కనుదృష్టితో ఏ మాట అయినా కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ దినాల మనం ఏం చేస్తామంటే వేరే వారి గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన మంచి ఉద్దేశాలతో మనం మాట్లాడడం, కేవలం అనుకూలంగా మనం వారిని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. సో ఏదైతే మనం మాట్లాడతామో, మన యొక్క ఉద్దేశాలతో ఉంటామో, మన హృదయాల నుంచి వచ్చే ప్రతి ఉద్వేగం మన యొక్క మాటల్లో సరైనటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడాలి. ఎవరిని కూడా కిందపరిచి మాటలుగా ఉండకూడదు, ఎవరిని కూడా బాధపడే మాటలుగా ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే వేరే వారిని ఎప్పుడు కూడా అభినందించలాగున, వారిని మంచి ఉద్దేశంతో చెప్పలాగున మనం చేయాలి. ఇక్కడ అనంతరం యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధను సంతోషంగా విని ఆయన మాటలచే ప్రభావితులైనప్పటికీ పరిశుద్ధాత్మ తమలో నివసించేందుకు గాను తమ్మును తాము సమర్పించుకోకుండా ఉండిపోయిన వారికి ఒక హెచ్చరికను మరి జోడించాడు. ఏమని హెచ్చరికను జోడించాడు? ప్రతిగణించడం వలనే కాదు, అశ్రద్ధ వల్ల కూడా ఆత్మ నశిస్తుంది. మనం చెప్పటమే కాదు, మన దాన్ని పాటించకపోతే ఆ పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఎలెన్ వైటమ్ గారు ఏం చెప్తున్నారంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నిరులేని మరి చోట్ల తిరుగుచుండుంది. మరి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళందనుకున్న వచ్చి ఆ ఇంటిలో ఎవరూ లేక అది ఊడి అమర్చడం చూచి వెళ్ళిపోతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి చూస్తున్న ఉద్దేశం ఏంటంటే, ఒక అపవిత్ర ఆత్మ మనలో ఉండి మనతో ప్రభావితం చేస్తూ మనతో మాట్లాడే ఉద్దేశం చెడుగానే ఉంటుంది, మంచిగా ఉండదనే ఒక గొప్ప సూచన ఎలెన్ వైటమ్ గారు చెప్తున్నారు. అందుకని ఏమని చెప్తున్నారు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. మనం ఎప్పుడైతే మన యొక్క అపవిత్రాత్మను మనం వదిలిపెడతామో అది సంచరించి మరి ఎవరో లేని స్థలానికి చేరి మరి ఆగమనం అవుతున్నట్లు మనం చూడవచ్చు. మరి ఈ రోజుల్లో లాగే యేసుక్రీస్తు దినాల్లో తమపై సాతాను అదుపు కొంతకాలం విఫలమైనట్లు కనిపించినట్లు మనం కోరుకుంటూ ఉంటాం. వారు తమపై ఆధిపత్యం చూపిస్తున్న దురాత్మల నుంచి దేవుని కృప ద్వారా విముక్తి పొందారు. వారు దేవుని ప్రేమలో ఆనందంగా నివసించారు. అయితే ఉపమానంలోని రాతి నేల శ్రోతల వలె వారు ఆయన ప్రేమలో నిలవలేదు. క్రీస్తు తమ హృదయాల్ని మరి నివసించేందుకు గాను వారు దినదినం తమ్మును తాము దేవునికి సమర్పించుకొనలేదు. ఇక్కడ దేవుని యొక్క మాటలో మనం చూస్తే దురాత్మ తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను మరి వెంటబెట్టుకుని వచ్చినప్పుడు వారు దుష్టశక్తిని పూర్తిగా లొంగిపోయారు. మనకి గొప్పగా గుర్తొస్తున్న గొప్ప సూచన ఏమిటంటే మత్తయి సువార్తలో ఆ సేనకి మరి దయ్యములు పట్టినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును చూసి వణికిపోయాడు, బెదిరిపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఆ కొండ మీద ఉన్న ఆ యొక్క మరి పశువుల్లోకి ఆ ప్రేతాత్మలను మరి యేసుక్రీస్తు ప్రభువు పంపించి ఆ సేనాని రక్షించినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ దినంలో మనం దేవుని సహోదరులుగా మనం జీవించడానికి మనం ప్రయత్నించలేకపోతున్నాం. కేవలం సాతానుడికే మార్గాన్ని మనం సరళం చేస్తున్నాం ప్రేమింటి వాళ్ళారా. సో మానవ హృదయంలో సువార్త పట్ల ఎంతో గొప్ప సూచన మనకుండాలి. మరి ఇజ్రాయెల్ జనాంగం చూస్తే ఏమని ఎలెన్ వైట్ గారు చెప్తున్నారంటే ఇజ్రాయెల్కి దేవుడిచ్చిన నిబంధనలో తన ప్రజలతో క్రీస్తు సంబంధానికి ఒక సాదృశ్యం ఉన్నది. పేదరికం వల్ల ఒక హెబ్రీయుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను బానిసగా అమ్ముకోవలసి వచ్చినప్పుడు మరి అతన్ని అతడి స్వాస్థ్యాన్ని విడిచి బాధ్యత అతడి సమీప బంధువు మీద ఉండేది. ఇది ఎక్కడ మనం చూడగలం? పరిశుద్ధ గ్రంథంలో లేవీ కాండం 25:55 మనం చూడవచ్చు. మరియు రూత్ గ్రంథం 2:20 కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని మనం చూడవచ్చు. మరి యెషయా గ్రంథం 43:1-4 దేవుడు చెప్తున్న గొప్ప ఉద్దేశం ఏంటంటే నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నానని చెప్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం మన ప్రవక్త అయిన యెషయా తన యొక్క వర్తమానాల్లో బోధించినారు మనం చూడవచ్చు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడుగా దేవుడు మనలను చేస్తున్నాడు. మరి తన మరి సింహాసనం చుట్టూ ఉన్న పరలోక వాసుల్ని క్రీస్తు ఎలాగ ప్రేమిస్తున్నారు, అయితే ఆయన మన పట్ల చూపిస్తున్న మహార్త ప్రేమకు హేతువేమిటి అనే గొప్ప ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఎల్లన్ వైట్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే ఆఖరి భాగంలో దాని అవగాహన చూసుకోలేని మరి అనుభవం లేని ప్రజలంగా మనం జీవిస్తున్నమాట ఈ లోకంలో. రెండవది ఆయనతో బంధుత్వాన్ని నిలుపుకున్నట్లయితే మన ప్రభువుకి సహోదరులు సహోదరులు ఆయన వారిని మనమెంత దయగా పరిగణించాలి. మూడోది మనం గమనించినప్పుడు దేవునితో మన బాంధవ్య హక్కుల్ని మనం త్వరపడి గుర్తు వచ్చిందా. ఆఖరి మాటను మనం చూస్తే దేవుని కుటుంబంలో దత్తత బిడ్డలుగా వచ్చిన మనం మన తండ్రిని మరి బంధుజనుల్ని గౌరవించాలి అనే గొప్ప ఉద్దేశం మనకున్నది. సో ప్రిమేట్ వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు సహోదరులుగా మనల్ని ఆయన మనం ఉక్రయిస్తున్నారు. మరి మనం ఆయన సహోదరులుగా జీవిస్తూ మనం ఏ విధంగా మన యొక్క పరిచర్య జీవితాన్ని అవగాహనలోనికి మనం తీసుకొని రావాలి. మనం ఆయన సహోదరులు కాబట్టి మంచి ఉద్దేశంతో మనం జీవించే శక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. మా సృష్టికర్త, మాదరు పుత్ర, మా త్రేక దేవ, ఈ దినవందు ప్రభువా మీరు మాకు సహోదరులుగా ఎంపిక చేసుకున్న గొప్ప వరం బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. నా సహోదరులు ఎవరు అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు అడిగినట్లయితే మేము ఆయన సహోదరులుగా మేము ఉంటాము. మేము ఆయన సహోదరులనే గొప్ప సాక్ష్యాన్ని మేము చెప్పలాగిన మాకు సహాయం దయచేయమని, అవకాశం దయచేయమని, యేసుక్రీస్తు ప్రభుతో మేము కూడా ప్రయాణం చేస్తూ ఈ లోక ఆగమనములో మంచి ప్రియ విశ్వాసులుగా నీరాకడ చేరే శక్తిని బలాన్ని మీరు మాకు ప్రసాదించమని, వాకి వినిచిన ప్రతిని బిడ్డని మీరు దీవించి ఆశ్రదించి ఘనపరచమయపరచమని యేసుక్రీస్తు నామందు మేము అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
కండ కండలుగా విడిపోయేయా.